మా ప్రైజర్ అన్న వాయిస్ వస్తుందా?
నా వస్తుందన్నా.
దేవుని స్తోత్రం కలిగిన గాక. క్లైమేట్ బాగాలేదమ్మా, తుఫాన్ కదా కొంచెం అందుకే. ఓకే, నాకు ఇవ్వబడినటువంటి వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 6:19-20. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటి అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. దేవునికి మయం కలిగినాక ప్రైజ్ లార్డ్ అందరికి.
ప్రైజ్ లార్డ్ అన్న. అదేవిధంగా 21-22 ఏఎస్ఐ నర్సయ్య గారు.
ప్రైజ్ లార్డ్ మేడం.
వాయిస్ వస్తుంది.
నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును. దేహము నాకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండేలా నీ దేహం అంతే వేదుకమయమై ఉండును. వందనాలు సిట్.
అదేవిధంగా 23-24 సంపత్ బ్రదర్ డిఆర్డిఏ.
మేడం ప్రైజ్ లార్డ్ మేడం.
ప్రైజ్ లార్డ్ బ్రదర్, సమయం తీసుకోండి.
నీ శరీరం అయితే నీ దేహం అంతా చీకటిమయమై ఉండును. నీలో నా వెళ్ళు చీకటి ఆ చీకటి ఎంతో గొప్పది. ఎవడనో ఇద్దరు
బ్రదర్, మీ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది, కొంచెం సిగ్నల్ వాయిస్ బ్రేక్ అవుతుంది.
ఇప్పుడు వస్తుందా మేడం?
చదవండి.
నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలో నున్న వెలుగు చీకటి ఉండు, ఆ చీకటి ఎంతో గొప్పది. ఎవడనో ఇద్దరు యజమానులకు దాసుడుగా నేరడు, అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా నుండి ఒకరిని తృణీకరణించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా నుండలేరు. ప్రైజ్ లార్డ్ మేడం.
ప్రైజ్ లార్డ్ బ్రదర్. అనసూయ సిస్టర్ 25-26.
ఓకే సిస్టర్, ప్రైజ్ లార్డ్.
ప్రైజ్ లార్డ్.
బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి వందనాలు. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అనే మీ ప్రాణమును గూర్చైనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చైనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా? ప్రైజ్ లార్డ్.
27-28 కొరువు ప్రసాద్ బ్రదర్.
ప్రైజ్ లార్డ్ అమ్మ. వాయిస్ వస్తుందమ్మా?
వస్తుంది బ్రదర్, క్లియర్.
మంచిదండి, అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్. మీలో ఎవడు చింతించటం వలన తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గుర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడుతూ ఓకే. ప్రైజ్ లార్డ్.
అదేవిధంగా 29:30 శ్రీకాంత్ అన్న.
అమ్మా వందనాలు. ఆయనను తన సమస్త వైభవంతో కూడిన సలోమోను సహితము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేనుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల, అల్ప విశ్వాసులరా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును గదా.
అదేవిధంగా 31-32 నాగి అన్న.
31-32 వచనాలు. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపుకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను.
ఉన్నా 33-34 దయా మ్యాథ్యూ సిస్టర్.
మేడం ప్రైజ్ లార్డ్. మేడం
ప్రైజ్ లార్డ్ సిస్టర్.
కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అన్నీయు మీకు అనుగ్రహింపబడును. రేపటి గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏ నాటికీడు ఆ నాటికే చాలును. ప్రైజ్ లార్డ్ మేడం.
ప్రైజ్ లార్డ్ సిస్టర్. 8 మందిగా టీం ఫామ్ అయినారు. మొత్తం 19-34 వచ్చిన 5 మంది డివిజనల్ ఇన్ఛార్జెస్, అదేవిధంగా 3 ట్రైనింగ్ టీం నుంచి. టీంను బట్టి ఒకసారి ప్రార్థన చేద్దాం. ఈ రోజు డిస్కషన్ బట్టి మహాపరిశుద్ధ ప్రేమగల తండ్రి, కృపగల నాయన, నిదానమైన ఉంటుందని పూజనీయమైన నామానికి వందనాలు లెక్కలేని స్థితులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఉదయకాల సమయంలో తండ్రి అయా బైబిల్ స్టడీ చేయడానికి మీరు మాకు అనుగ్రహించిన ధన్యతను బట్టి మీకు వందనాలు. మతయి సువార్త 6వ అధ్యాయం 19-34 వరకు డిస్కస్ చేయబోతుండగా రమేష్ సార్ ని, అదేవిధంగా నర్సయ్య బ్రదర్ ని, సంపత్ బ్రదర్ ని, అనసూయ సిస్టర్ ని, గురుప్రసాద్ బ్రదర్ ని, శ్రీకాంత్ అన్నని, నాగయ్య అన్నని, మరి దయా మ్యాథ్యూ సిస్టర్ ని ఆమె చేతులకు అప్పగించుకుంటున్నాను. జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. మేలుకరమైన డిస్కషన్, అదేవిధంగా నేను నేర్చుకోవాల్సిన అనేక విషయాలు మాకు నేర్పించమని ఏ స్నామంలో అడుగు పెడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె ఆరవ అధ్యాయం 19-20 వచనాలు ఏం అర్థం చేసుకున్నారు సిఏ రమేష్ సార్, ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందిగా కోరుచున్నాను.
అందరికి ప్రభు నామంలో వందనాలండి. స్టడీ టీమ్ గా ఉన్న వాళ్ళు యాక్టివ్ గా ఇన్వాల్వ్ అవుతారు, మాట్లాడతారు. తర్వాత పార్టిసిపెంట్స్ చాట్ బాక్స్ మీకు అందుబాటులో ఉంది, చాట్ బాక్స్ లో మీరు తప్పకుండా పార్టిసిపేట్ చేయొచ్చు. సొంత మాటలో చదివిన వాక్య భాగాలను వివరించాలి. 19-20 రమేష్ గారు.
అన్నా ప్రైజ్లాడనా?
ప్రైజ్లాడు.
ఈ 19-20 వచనాల్లో ఈ భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకొని వద్దని రాయబడింది. కూర్చుకొని వద్దు అని అంటే సంపాదించుకోవటమే కాబట్టి, ఇక్కడ మనం దేవుని యొక్క ప్రజలంగా మనం ఈ లోక సంబంధం కాదు కాబట్టి, మనం పరలోక సంబంధం దేవుని యొక్క ప్రజలం కాబట్టి ఈ ధనము ఈ లోకం అనేది శాశ్వతం కాదు. కాబట్టి ఇక్కడ మన కొరకు కాదు, మన గురించి ఇక్కడ ధనం కూర్చుకోవటం కాదు, పరలోకంలో ధనం
కూర్చుకోవటం. అంటే ఈ పేజీలు ఏం చేస్తామంటే లిటరల్ గా అక్కడ ఉన్న వాక్యాన్ని వాడుక భాషలో చెప్తాము. అక్కడ లేనిది దేవుని సంబంధం అన్నమాట అక్కడ లేదు, పరలోక రాజ్య సంబంధం అన్నమాట అక్కడ లేదు. అక్కడ ఉన్న వచనాన్ని సొంత మాటల్లో చెప్పాలి, వివరించడం ఏమి లేదు, తర్వాత డిస్కషన్ లో వస్తుంది. సొంత మాటలు చెప్పాలి వచనాన్ని.
అలాగేనా, ఈ ధనము శాశ్వతం కాదు కాబట్టి ఈ లోకంలోది దీన్ని సంపాదించుకోవడం కాదు. ఎందుకంటే ధనం అనేది ఇక్కడ కాన్సెప్ట్ ఉంది, ఇక్కడ మీరు అనుకుంటున్నారు కానీ తర్వాత 23-23 వచనాల్లో చదివితే దాని అర్థం అదే వస్తుంది. తర్వాత ఏంటంటే, అలా నా భాగం చెప్తున్నాను, దీని కాన్సెప్ట్ ఏంటంటే ఈ 24 వరకు కూడా ఉన్నదంతా కూడా ఒకటే కాబట్టి అర్థం అక్కడి నుంచి వస్తుంది. ఒకటేంటంటే ఈ ధనం అనేది మనము మన హృదయాన్ని దేవుని యొద్ద నుంచి తొలగించేదిగా ఉంటుంది. కాబట్టి ఈ ధనం మీద ఎలా సంపాదిస్తున్నాము, దాన్ని ఎలాగా ఖర్చు పెడుతున్నాం అనేది గొప్ప ప్రశ్న. కాబట్టి ఈ విషయంలో మనం ఎలాగున్నాం, కాబట్టి ఈ ధనం మీద ఆశ పెట్టుకుంటే గనక మనం పరలోకంలో సంపాదించుకునే ధనాన్ని మనం కోల్పోయే వారంగా ఉంటాం. కాబట్టి మనము పరలోకంలోనే ధనం కూర్చుకునే వారంగా ఉండాలని చెప్పి మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఈ లోకంలో ఉన్నది తుప్పు పట్టేయచ్చు, దొంగలు దొంగలేయడానికి అవకాశం ఉంది, కానీ పరలోకానికి వచ్చేటప్పటికి మనకు అలాంటి ఛాన్స్ లేదు. ఎందుకంటే పాపం అనేది లేదు కాబట్టి మనుషులు స్వార్థపరులు కాదు. కాబట్టి అక్కడ మనకి శ్రేష్టమైన ధనము సమకూర్చుకోవడానికి మనం ప్రయాసపడాలని చెప్పి దీన్ని నాకు అర్థమైందన్నా.
ఎస్ బ్రదర్, థ్యాంక్ యూ. దయచేసి గైడ్లైన్స్ ఎందుకు చదివి వినిపించామంటే మీరు దాన్ని ఫాలో అవ్వాలని. ఓన్లీ మీరు చదివిన 2 వాక్యాలను అది సొంత మాటల్లో చెప్పడం వరకే, వివరించడమే ఉండదు. తర్వాత 21-22 ఏఎస్ఏ నర్సీ
గారు సార్
ప్రైజ్లాడు కదా
ధనము సార్ ధనం ఎక్కడంటే మన హృదయం కూడా అక్కడనే ఉంటుంది అని వాక్యం చెప్తాను సార్ మన కన్ను తేటగా ఉంటే మన దేహం కూడా వెలుగుమయం అయితే సార్ అంతే దీనిలో మన ధనం ఏడ కూర్చుకుంటామో మనం కూర్చుకున్న ధనం ఉన్నా కానీ హృదయం ఉంటుంది అని ఆ కన్ను గిట్ట క్లియర్ గా కనబడితే మన దేహం వెలుగుగా ఉంటుంది అని ఈ రెండు వచనాలు ఉన్నాయి సార్ ప్రైజ్ లార్డ్
సార్ రైట్ 23-24 సంపత్
సార్ థ్యాంక్ యూ సార్ దేవునికి మహిమ కలుగుదాక 23-24 వచనాలు సార్ నాకు అర్థమైన విషయం ఏమిటంటే మన దేహానికి ప్రధానమైనటువంటి కన్ను అంటే చీకటిగా ఉండాలనా వెలుగుగా ఉండాలనా అనేసి ఒక దిశా నిర్దేశంతో మనకు దేవుడు చెప్పినటువంటి మాట మన హృదయ ఈ యొక్క కన్ను చాలా మోసకరమైనది సార్ ఎందుకంటే ఒక ఏదైనా మనం చూసినప్పుడు రమ్యంగా ఉన్నప్పుడు ఆశపడుతుంది అటువంటి ఆశలకు లోక సంబంధమైనటువంటి వాటికి కాకుండా ఏమి పరలోకమైనటువంటి మన దేవుని ఆజ్ఞల ప్రకారమే మనం నడుచుకుంటే గిన మన బ్రతకంతా మన దేహమంతా వెలుగుగా ఉంటుంది సార్ ఆ విషయం నాకు అర్థమైంది సార్ అలాగే రెండో విషయం వచ్చేసి ధనం గురించి అక్కడ దేవుడు సెలవిచ్చినది ఏంటంటే ఉంటే ధనమా లేదంటే దైవమా అనేసి ఆ రెండింటిలో ఏదో ఒకటి ఉండాలి రెండింటికి న్యాయం చేయలేము ఒకటికి మాత్రమే ఉండాలి అందుకని మనం కూడా ప్రతి విషయంలో కూడా ధనాపేక్ష అనేది సమస్తమైన క్రియలకు మూలము ధనమును ప్రేమించేవాడు పాడైపోవను అనేసి నేను గ్రహించాను సార్ ఇది సార్ ఈ యొక్క వాక్యం ఒక అర్థం సార్ థ్యాంక్ యూ సార్
25-26 అనసూయ
ఇక్కడ ఏమి తిందుమో ఏమి ధరించుకుందామో అనిందన్న ఆహారము నీరు వస్త్రములు కనీస అవసరాల కొరకు కూడా మీరు చింతించొద్దు ఆకాశ పక్షులను చూడంటున్నాడు వారికి పరలోకపు తండ్రి ఆహారాన్ని సమకూరుస్తున్నారు గనక మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా మీరు చింతించొద్దు అని అంటున్నాడని నాకు అర్థమైందన్న
ఎస్ అంటే అక్కడున్న వచనం మీ సొంత మాటలో చెప్పడమే ఇంకా వివరణలోకి కామెంటరీలో దేనికి వెళ్ళరు ప్రశ్నల్లో కూడా వెళ్ళరు మీ సొంత మాటలో చదివి చెప్తారు తర్వాత అబ్జెక్షన్స్ ఉంటే మిగతా వాళ్ళు కరెక్ట్ చేస్తారు కురువి ప్రసాద్ అన్న 27-28
సార్ ఇక్కడ 27-28 చింతించడం వలన తన ఎత్తు మురుడు ఎక్కువ చేసుకున్నాడు అంటూ ఇక్కడ వస్త్రములను గురించి చింతించొద్దు అడవి పూలు ఎలా వెతుకుతున్నావో చూడండి అవి కష్టపడవు ఉడకవు అంటే దేవుడు ఆ అడవి పూలను ఎంతో అందంగా అలంకరించాడు అలాగే మనల్ని కూడా దేవుడు చేశాడు దేవుడు మనకిచ్చిన ఈ సృష్టిని బట్టి ఆయన తన చేతిలో మనల్ని చెక్కుకున్నాడు కాబట్టి దాన్ని బట్టి దేవుడు మనల్ని ఎలా ఉంచాడో దాన్ని బట్టి ప్రభును స్తుతించాలి గాని లేని వాటి కొరకు చింతించకూడదు అదని నేను చూశాను సార్ ప్రజల
29-30 శ్రీకాంత్
సార్ వందనాలు సార్ సొలొమోను దేవుడు ఈ భూమి మీద మనుషులను ఆశీర్వదించబడిన వాళ్ళు సొలొమోను గొప్పవాడు కాబట్టి ఆయనకంటే అడవి పువ్వులు ఆకాశ పక్షులు ఇవన్నీ కూడా ఎక్కువగా అలంకరించబడినాయి అని చెప్పేసి అర్థమైంది సార్ అందరూ
ఓకే తర్వాత 31-32 హిమాలయాలు
కాబట్టి అడవి పువ్వుల విషయంలో అలాగే పక్షుల విషయంలో దేవుడు ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాడు కాబట్టి మీరు ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందామో అని చింతించొద్దు విచారించొద్దు ఈ విషయంలో చింతించేది ఏమి తినాలో ఏమి తాగుదామో ఇది ధరించుకోవాలో అని చింతించేది అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించిస్తారట ఆయన శిష్యులు అయితే విచారించరు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియదు కాబట్టి మీరు విచారించే అవసరం లేదు అని నాకు అర్థమైంది సార్
33-34 దయా మాథ్యూస్.
సార్ ప్రైజ్ లేదు సార్
ప్రైజ్ అడగా
ఈ రెండు వచనాలు పై వచనాల ఆధారంగా తీసుకుని ఏమి తిందమా ఏమి తాగదమా ఏమి ధరించుకుందామా అనేటువంటి మాటతో ఉన్నారు కాబట్టి వాటన్ని గురించి ముందు పక్కన పెట్టి మొదటగా దేవుని నీతిని రాజ్యాన్ని వెతికినట్లయితే మరి అన్ని సమస్తము అప్పుడు మీకు అనుగ్రహింపబడినని అదేవిధంగా రేపటిని గురించి చింతించాల్సిన అవసరం లేదని ఏ రోజుకి అన్నట్టుగా చాలంటే ఏ రోజుకి ఆ రోజు ఆయన నమ్మకంగా జీవించాలని మాత్రం చెబుతున్నారు సార్ ప్రైజ్ల
స్పష్టంగా బైబిల్ గ్రంథాన్ని చదవగలిగారు. అట్లాగే సొంత మాటల్లో మాట్లాడమంటే సొంత మాటల్లో కూడా చాలా చక్కగా మాట్లాడారు. ఇప్పుడు 8 మంది మాట్లాడిన విషయాల్లో మీ పోర్షన్ మీద మీరు మాట్లాడారు, పక్క వాళ్ళు మాట్లాడినప్పుడు వాక్యంలో అలా ఉన్న విషయాలు సరిగ్గా చెప్పలేదు అంటే వివరణ కాదు అయితే తప్పుగా చెప్పారు అన్నప్పుడు మనం కరెక్షన్ చేయొచ్చు. ఇక్కడ ఏమైనా మిగతా వాక్యాల మీద బెటర్గా అలా చెప్పిన విషయాల్లో ఏమైనా దోషాలుంటే అభ్యంతరాలు ఉంటే మీరు చెప్పచ్చు. మిగతా వాళ్ళు చెప్పిన విషయాల్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే మీరు ఆ వాక్యాన్ని ఇలా అన్నారు ఆ వాక్యం అలా లేదు అని మీరు కరెక్షన్ చేయొచ్చు. దానివల్ల వాళ్ళు ఎప్పుడైతే వాక్యాన్ని చెప్తా ఉంటారో సరిగ్గా చెప్పడం అలవాటు చేసుకుంటారు. ఏది చెప్పినా అడిగే వాళ్ళు ఉండరు అన్న పరిస్థితుల నుంచి నేను ఏం చెప్పినా వింటున్నారు ప్రతి మాట ముఖ్యమే అన్నది వాళ్ళ గ్రహింపులోకి వస్తారు. అందుకోసం ఏవైనా అభ్యంతరాలు ఉంటేనే కావాలని చెప్పి పాయింట్అవుట్ చేయడం కాదు, కానీ నిజంగా ఉంటే ఫలానా వాక్యం ఇలాగ అన్నారు అక్కడ అలా లేదు ఎలా ఉంది కాబట్టి ఇలా అనుకుంటున్నాను అని చెప్తే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. సో మీరు వాళ్ళని కలెక్ట్ చేయకపోయినా వాళ్ళని కరెక్ట్ చేయకపోయినా ఆ వచనం మీద పలానా వచనం మీద అని మాట్లాడచ్చు. ఇమానుయేల్ మాట్లాడు.
సంపత్ అన్న కన్ను మోసకరమైందని ఆ మాట వాడేది, అక్కడ ఆ పదం ఏమి లేదు. అలాగే ధనమా దైవమా అనేది కూడా అన్న మాట్లాడారు. శరీరానికి మీ దేహానికి కన్ను దీపమై ఉన్నదని మాట దగ్గర మోసకరమైందనే మాట వాడారు. అందుకోసం అదే అక్కడ వాడకుండా ఉండటం మంచిదని అనిపించింది సార్.
సో కన్ను మోసకరమైనది అన్న మాట అక్కడ లేదు అనే తను అంటాడు. ఓకే, అట్లాగే ఏదైనా మీరు ఫ్లోలో దొరిన పొరపాట్లు ఉంటే మాట్లాడచ్చు, లేకపోతే మిస్ చేసేసినా అక్కడ ఈ మాట ఉంది దాన్ని వాళ్ళు టచ్ చేయలేదు అని కూడా మాట్లాడచ్చు. ఇక్కడ నాగే చెప్పిన కరెక్షన్ సరిపోతుంది అనుకుంటున్నాను. మన ముందుకు వెళ్ళచ్చు, పెద్ద ప్యాసేజ్ కాబట్టి ఎక్కువ సమయం మేబి ఈరోజు మనం ఈ 2 రోజుల్లో దీన్ని కంప్లీట్ చేయాలి. ఈ రోజు రేపు 2 డేస్ ఈ 2 డేస్ కంప్లీట్ అవ్వాలి కాబట్టి కొంచెం మనం స్పీడ్గానే వెళ్లాల్సి ఉంటుంది. నేను ఒక్క కరెక్షన్ చాలు అనుకుని ముందుకెళ్తున్నాను. ఇక్కడ ఏమైనా చదివిన వాక్య భాగాలు 19-34 వరకు 16 వచనాలు ఉన్నాయి. ఈ 16 వచనాల్లో ఏవైనా అర్థం కాని విషయాలు లేదా మీరు స్టడీ చేసి, నేను ఇనిషియల్ గా ఇలా అనుకున్నాను, నేను స్టడీ చేసిన తర్వాత నాకు ఇట్లాగా అర్థమైంది అని ఏమైనా మీరు ప్రశ్నలు అడగొచ్చు లేదా మీరే స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. ఇక్కడ కొంచెం కరెక్షన్ ఏంటంటే అవసరమైతే ఎక్స్ప్లెనేషన్ అడుగుతాం, మీరు ఎక్స్ప్లెనేషన్ లోకి వెళ్ళొద్దు, స్టేట్మెంట్స్ ఇవ్వండి ప్లెయిన్ గా సింపుల్ గా అర్థమయ్యే భాషలో. అప్పుడు గుర్తుపెట్టు కూడా ఈజీగా ఉంటుంది, మిమ్మల్ని అడగడం ఈజీగా ఉంటుంది. మీరు చాలా చెప్పి చివరిలోకి వచ్చేస్తే అన్ని మర్చిపోతాం, చివరి మాట గుర్తుంటారు. అందుకే సమ్మరీ మెయిన్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు మీరు, లేదా ప్రశ్నలుంటే ప్రశ్నలు అడగచ్చు, మీరే సమాధానాలు చెప్పచ్చు. అలాగే చాట్ బాక్స్ లో పార్టిసిపెంట్స్ మీరేమైనా ప్రశ్నలున్నా మీరు ఏదైనా చెప్పాలనుకున్నా మీరు చక్కగా మీకు ఏమంటారు హద్దులే లేవు, మీరు ఎంత మెసేజ్ అన్నా టైప్ చేయొచ్చు, మేము చదువుకుంటాం. మాట్లాడతారా? ఏమైనా ప్రశ్నలు ఉంటే మాట్లాడతారా? స్టేట్మెంట్స్ ఉంటే చెప్తారా?
సార్ వందనాలు సార్. సార్ వందనాలు సార్.
శ్రీకా మాట్లాడు.
ఇక్కడ స్టార్టింగ్ 19-20 వచనాల్లోనే మొదట ధనము గురించి మాట్లాడారు సార్. ధనం గురించి మాట్లాడారు, రెండు ధనాలు అంటున్నారు. ఆ ధనం భూమి మీద ఉన్న ధనం, పరలోక ధనం, రెండు ఒకటేనా? అయితే ఇక్కడ చిమ్మెట తుప్పు తినివేయను అన్నారు. అంటే ఆ 2000 సంవత్సరాల క్రితం ధనాన్ని దాచిపెట్టే పరిస్థితులు, ఆ ఎక్విప్మెంట్ ఉండవు కాబట్టి దానివల్ల అంటున్నారా, లేకపోతే లోకానుసారంగా మనం ఖర్చు అయ్యే ఖర్చులను బట్టి అవి తగ్గిపోతాయని అంటున్నారా? ఆ పరలోక ధనం గురించి ఇక్కడ మనం ఇందాక సార్ చెప్పినట్టుగా పరలోకంలో మనం చేసే వాటిని బట్టి అక్కడ ప్రతిఫలం ఇవ్వబడుతుంది, అదే మనం ధనంగా తీసుకోవాలని ఇక్కడ లేదు కదా, దాన్ని ఎట్లా తీసుకోవాలనేది నా డౌట్ సార్. 19-20 వచనాల్లో ధనం గురించి
ఏం చేయొచ్చు అంటే రెండు ముక్కలు మూడు ముక్కలు చేయొచ్చు. అందుకే ఒకటో ప్రశ్న, రెండో ప్రశ్న, మూడో ప్రశ్న అట్లా అడిగితే బాగుంటది. లేదా మూడు కలిపి ఒకటే ప్రశ్నగా అడిగినా స్మార్ట్ గా బాగానే ఉంటది, అడగకపోతే కనీసం ముక్కలైనా చేస్తే బాగుంటది. అందుకోసం
ఇక్కడ ధనము అంటే, ధనము అంటే ఏమిటి? చిమ్మిట తుప్పు వేయటం, తినివేయటం అంటే దాన్ని ఎలా వివరిస్తాము? పరలోక ధనము ఏమిటి?
యా అంటే మొదటి ప్రశ్న మూడో ప్రశ్న ఒకటే అయిందిగా కాదా? ఓకే, మొదటి ప్రశ్న మూడో ప్రశ్న ఒకటిగా తీసుకుందాం, విడిగా తీసుకుందామా?
ఇక్కడేమో భూమి కొరకు, భూమి మీద ధనం అన్నారు, అక్కడ పరలోక ధనం అన్నారు, రెండు క్వశ్చన్లు తీసుకుంటే బాగుంటుంది.
ఓకే సరే, భూమి మీద ధనం ఎలా అర్థం చేసుకోవాలి, పరలోకంలో ధనాన్ని ఎలా చూడాలి, ఈ తుప్పు తినేయడం, చిమ్మిటి తినేయడం అంటే ఏమో అంటే, ఈ 19-20 వచనాలు రమేష్ అయ్య గారు పోర్షను శ్రీకాంత్ అడిగాడు, అది రమేష్ అయ్య గారు సమాధానం చెప్పొచ్చు, ఎవరైనా సమాధానం చెప్పొచ్చు. చాలా కీలకమైన ప్రశ్నలు అవసరం, ఇవి అర్థమైతే మనం కొంత సింపుల్ గానే ప్యాసేజ్లకు ఎంటర్ అవుతాం. మీరు మాట్లాడవచ్చు. మొదటి ప్రశ్న
తీసుకుంటే
భూమి మీద ధనం, మొదటి ప్రశ్న భూమి మీద ధనం అంత అర్థమవుతుంది. ఏమి శ్రీగా, భూమి మీద ధనం అంటే అర్థం అవ్వలేదా నీకు? అది కూడా ప్రశ్నేనా?
అర్థమైంది సార్, అంటే పరలోక ధనం ఉంది కాబట్టి రెండింటి వ్యత్యాసం కోసం మాట్లాడారు.
అప్పుడు పరలోక దానం భూలోక దానం రెండింటికి వ్యత్యాసం అని అడిగితే ఒక ప్రశ్న అయిపోతుంది అంతే. రమేష్ మాట్లాడు.
అన్నా పరలోకంలో ధనం గురించి మాట్లాడేటప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన మతే సువార్తలను 20 అధ్యాయంలో తెలియజేశాడు. అక్కడ ద్రాక్ష తోట వనంలో పనివారికి పంపించేటప్పుడు అక్కడ జీతం ఇవ్వటం అనేది మనం చూస్తూ ఉంటాం. అలాగే కొరింథీయులకు రాసిన పత్రికలు కూడా పౌలు గారు అంటాడు 9వ అధ్యాయంలో, సువార్త ప్రకటించడం నాకు జీతం అంటాడు.
ఇక్కడ రమేష్ బైబిల్ స్టడీలో గైడ్ లైన్స్ ఎందుకు రాశామంటే అందులో ఒక పాయింట్ ఏంటంటే ఈ ప్యాసేజ్ లోంచే తవ్వాలి, ఇక్కడే ఉండే మాట్లాడాలి, అవసరం అయితేనే బయటికి వెళ్తాం. ఈవెన్ మనం బైబిల్లో
పరలోక ధనాన్ని వివరించింది అప్పుడు, కనీసం ఒక లేఖనాన్ని చేయకుండా ఎలా చెప్తాం చెప్పండి?
నేనేమంటానంటే మాకు అర్థం కాదు అడుగుతాం, అప్పుడు వివరంలోకి వెళ్ళు, నువ్వు సమాధానం చెప్పే అప్పుడు.
వివరం కాదన్నా, వివరం కాదు. పరలోకంలో ధనం అంటే దేవుడు ఇచ్చే స్వాస్థ్యం, ఇంకా దానికి అయితే ఒక మాటగా చెప్పాలంటే ఇంకా దేవుడు మన కొరకు సిద్ధపడుతున్న స్వాస్థ్యాన్ని పరలోక ధనంగా ఎంచుకోవచ్చు. పని చేస్తే జీతం, లేకపోతే లేదు, అంతే అయిపోయింది.
అది అయిపోయింది. అది అవసరం అయితే ఎక్కడ వద్దో ఒక రిఫరెన్స్ చెప్పండి అని అడిగితే అప్పుడు అవసరం. నువ్వు స్టేట్మెంట్లు చెప్పేస్తే ఏమవుద్దంటే ప్యాసేజ్ కి న్యాయం చేయగలుగుతాం, టైం యూటిలైజ్ చేసుకోగలుగుతాం. నువ్వు చెప్పేది ఏది?
అలాగే
గైడ్ లైన్స్. సో దేవుడిచ్చే బహుమానం పరలోక ధనం అన్నారు, మాట బాగుంది. మిగతా ఇంకేమైనా మాట్లాడతారా? పరలోక ధనం అంటే దేవుడిచ్చే బహుమానం అని తను అన్నారు. మిగతా వాళ్ళు కూడా మీ అభిప్రాయాలు చెప్పొచ్చు, లేదా మీ స్టడీ చెప్పొచ్చు. ప్రధానంగా బైబిల్ స్టడీకి మిమ్మల్ని పనిపెట్టి తీసుకొచ్చి కూర్చోబెట్టడం గల కారణం ఏంటంటే మీలో ఒక భయం ఉంది. ఈ టీం ఫామ్ చేయడానికి కూడా కొంచెం కష్టమైంది, నేను కొత్త, నాకు అవగాహన లేదు, నేను ఇంకా నేర్చుకుంటున్నాను. ఇన్ఛార్జీలుగా బాధ్యత తీసుకున్న వాళ్ళు ఆ మాటలు మాట్లాడారు. సో మీకున్న ఫోబియా, నేను మాట్లాడలేను, నేను కొత్త, అవన్నీ ఈ రెండు రోజుల్లో క్లియర్ అవ్వాలి. మీరు మాట్లాడకుండా ఉంటే నెక్స్ట్ బైబిల్ స్టడీలో కూడా మిమ్మల్ని కూర్చోబెడతాం. మీరు మాట్లాడుతున్నారు ధైర్యంగా అనుకునే వరకు మీ పేరు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అందుకోసం మీరు మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడడం కూడా కాదు, మాట్లాడుతున్నప్పుడు మరీ గొప్పగా లోతుగా స్టడీలు ఏం చేయాల్సిన పని లేదు, క్యాజువల్ గా మాట్లాడండి, పాయింట్ మీద మాట్లాడండి, కానీ ఖచ్చితంగా మీరు మాట్లాడాలి. భూలోక ధనానికి పరలోక ధనానికి వ్యత్యాసాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు ప్రశ్న అది. మాట్లాడండి
సార్. భూమి మీద ధనము అంటే మనము మనకున్న ఆస్తిపాస్తులు, డబ్బు, తర్వాత ఇవన్నీ కూడా భూమి మీద ధనానికి వస్తాయి సార్. పరలోక ధనం అంటే మనము ఇతరుల కొరకు ఖర్చు పెట్టేది, లేకపోతే మనం ఇతరుల కొరకు చేసే పరిచర్య పరలోకములో స్థిరపడుతుంది, ఎప్పటికీ మనకు అక్కడ ఉంటుంది. ఖచ్చితంగా దేవుడు మనం చేసిన దానికి, ఈ భూమి మీద మనం చేసిన మంచి పనులకు, ఇతరుల కొరకు మనం చేసిన దానికి, చేసిన పరిచర్యకు దేవుడు మనకు లెక్క కట్టి ఇస్తాడు అనేది పరలోక ధనము అని నేను అనుకుంటున్నాను.
ఇప్పుడు రమేష్ అయ్య గారు చెప్పింది, మీరు చెప్పింది ఒకటి కాదా ప్రసాదన
సార్? రమేష్ అయ్య గారు చెప్పింది అంటే ఇక్కడ ధనము మనము దాచుకోవద్దు అని ప్రభు చెప్పాడు కదా సార్. కూర్చుకోవద్దు అన్నాడు, అక్కడనే కూర్చుకోమన్నాడు. అంటే ఇక్కడ దాన్ని వదిలిపెట్టకుండా మనం అక్కడ కూర్చుకోలేము. ఇక్కడ సుఖాలను వదిలిపెట్టకపోతే అక్కడ మనం దేవుని రాజ్యములో మనం సంతోషాన్ని అనుభవించలేము. ఇక్కడ మనం సంపాదించుకొని మనమే కూడబెట్టుకుని ఇక్కడ, అందుకే అంటున్నాడు భూమి మీద మీ కొరకు అన్నాడు. అంటే మన కొరకు మనం సంపాదించుకోవటం అనేది ప్రభు వద్దంటున్నాడు. ఇతరుల కొరకు మనం చేసేదాన్ని పరలోక ధనంగా ప్రభు భావిస్తున్నాడని నేను అనుకుంటున్నాను.
మీ సమాధానం ఈ ప్రశ్నకు సూటబుల్ కాదు. మీ సమాధానం ఏంటంటే పరలోకంలో ధనం ఎలా కూర్చుకోవాలి అని మేము అడిగితే, మీరు భూమి మీద ధనాన్ని ఇతరుల కోసం ఖర్చు పెడితే పరలోకంలో ధనం కూర్చుకోగలుగుతాము అన్నట్టుగా బాగుంటది. కానీ ప్రశ్న ఏంటి, భూలోక ధనానికి పరలోక ధనానికి వ్యత్యాసం ఏంటి? ఆ వ్యత్యాసం కోసం అడుగుతామంటే మీరు ఎట్లా కూడబెట్టుకోవాలో మాట్లాడుతున్నారు. వ్యత్యాసం మాట్లాడతారా? నర్సయ్య గారు మాట్లాడండి.
అంటే భూలోక ధనం అంటే సార్ మనకు అక్రమం చేసేది మన జీతం వచ్చేది, మనం అక్రమంగా ఇతరులను గురించి ఏదైనా మనకు అందుబాటులో ఉన్న అక్రమం చేసి మోసం చేసి సంపాదించుకునేది కూడా ఈ లోకంలో ఉంటుంది సార్. పరలోకంలో మాత్రం అలాంటిది ఉంటుంది సార్. దేవుడు అక్కడ దేని వేరు చేస్తారు కాబట్టి మనం చేసిన నీతి క్రియలను బట్టి మాత్రమే పరలోకంలో దేవుడు ఇచ్చే ధనం అక్కడ ఉంటుంది సార్. ఇక్కడ మాత్రం అన్ని చేసి ధనాన్ని సంపాదించుకోవచ్చు సార్. వీటికి తేడా ఇదే సార్. ఓన్లీ నీతి క్రియలు మనం తీసుకుపోయే తలాంతులు ఇక్కడ వాడుకున్న విధానాన్ని బట్టి దేవుడు వచ్చే ప్రతిఫలం పరలోకంలో ధనం సార్. ఇక్కడ అన్ని చేసి సంపాదించుకోవచ్చు సార్. ఈ రెండింటి తేడా అదే సార్.
బాగుంది బాగుంది. సో పరలోక ధనం ఖచ్చితంగా అది రైచియస్ మనీ అని అంటున్నాడు నరసయ్య గారు. ఇక్కడ ఏం చేసైనా సంపాదించవచ్చు, అన్రైచియస్ ట్రెజర్. ఇక్కడ ధనం దాన్ని ఏమంటారు, అన్యాయపు సిరి అన్నాడు కదా. అక్కడ మాత్రం న్యాయ సంబంధమైన సిరి మాత్రమే ఉంటుంది. ఇది వ్యత్యాసం అన్నారు. బాగుంది ప్రశ్నకు తగ్గట్టుగా. ప్రసాద్ అన్న, ఇందాకాలం మీరు చెప్పింది చాలా బాగుంది, కానీ మా ప్రశ్నకు రిలవెంట్ గా లేదు. మీరేమైనా మరలా మార్చి చెప్తారా?
సార్ నర్సే సార్ చెప్పింది ఓకే సార్. అంటే నేను ఇక్కడ ధనము మనం కూర్చుకొని మనమే సంపాదించుకొని మనం దాచుకోవటం కాదు, ఇతరుల కొరకు పెట్టేది మనం ఏదైతే ఇతరులకు మనం చేస్తున్నామో అది పరలోక ధనంగా నేను ఆలోచించాను సార్. ఇప్పుడు నర్సయ్య సార్ చెప్పినట్లుగా అక్రమంగా మనం సంపాదించి కూడా పెట్టుకోవటం కాదు, దేవునికి నమ్మకంగా మనం నీతిగా ఉంటూ ఉండటం అనేది మంచి పరలోక ధనం అని చెప్పటం మంచిది సార్. ఓకే సార్.
బాగుంది. నేను కొంచెం నా భాషలు అడుగుతారండి. ఇక్కడ ధనం అంటే ఏమంటాం? జెండా ఇక్కడ ధనం అంటే మాట్లాడండి. దేన్ని ధనం అని భూమి మీద అంటాము? మీరు మాట్లాడాలి ఫలానా 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 అని మాట్లాడండి. ఆ తర్వాత పరలోకంలో ధనం అంటే దేన్ని? అందరూ రమేష్య గారు చక్కగా చెప్పింది ఏంటంటే దేవుడు ఇచ్చే గిఫ్ట్లు అన్నాడు. అలా ఇంకేమైనా వస్తాయా? కొంచెం అలానే మాట్లాడితే బాగుంటదేమో. మాట్లాడండి. సాటిస్ఫై అయ్యావో సాటిస్ఫై కాలేదని మాట్లాడితే మిగతా వాళ్ళు మళ్ళీ రెస్పాండ్ అవుతారు.
ఈ భూలోక ధనం గురించి ఈ ప్యాసేజ్ అంతా మాట్లాడినట్టు కనిపిస్తుంది సార్. 25లో ప్రత్యేకంగా తిండి గురించి మాట్లాడుతున్నాడు, వస్త్రం గురించి మాట్లాడుతున్నాడు సార్. ఆ రోజుల్లో ఆయన డిస్కషన్ చేసిన రోజుల్లో కానీ ఈ రోజు కానీ ప్రాముఖ్యమైన మనం ధనంగా రెండింటినే చూస్తున్నాం. అట్లాగే మనం దాచుకున్న ఇందాక కొరి ప్రసాద్ అని చెప్పినట్లుగా మనకు ఉన్న డబ్బు నగలు ఆస్తిపాస్తులు ఇవన్నీ కూడా ఈ లోకంలో ధనంగా చూస్తున్నాం సార్. అవి ఎక్కువైపోయినా మనం వాడకపోయినా పాడైపోతాయి సార్, నాశనం అయిపోతాయి. మీరు అడిగినట్టు ధనానికి ఇవి ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు సార్.
ఓకే, శ్రీకాంత్ తన ప్రశ్నకు తనే తన అవగాహన చెప్పాడు. బుజ్జి ఐక్యుడియే నేను మాట్లాడవచ్చా? ఖచ్చితంగా మాట్లాడవచ్చు, కానీ అక్షరాల రూపంలో మాట్లాడాలి. స్టడీ టీమ్ సభ్యులు మాత్రమే వాయిస్ వినిపిస్తారు, మీ వాయిస్ వినిపించడానికి అవకాశం ఉండదు. మీ జిల్లాలో మీరు స్టడీ టీమ్ లో ఉండి చక్కగా మీరు మాట్లాడవచ్చు. ఇది కొంచెం గమనించండి. ఇక్కడ దానం అంటే ప్యాసేజ్ లో మాట్లాడితే తిండి బట్ట అన్నాడు. బాగుంది, అక్కడే ఉంది కాబట్టి. అది కాకుండా ఇంకా మనం కూడబెట్టుకునేవన్నీ అర్థమయ్యాయి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే పరలోక దానం అంటే ఏంటి? పరలోక దానం అన్నదాన్ని మీరేమనుకుంటున్నారు? ఒకటి, దేవుడు మనం చేసిన వాటికి ఇచ్చే రివార్డ్స్ అని రమేష్ గారు అన్నారు. సజీవ వాహినిలో కూడా అలాగే మాట్లాడారు. ఇంకా మీరేమైనా మాట్లాడతారా? అలాగే పార్టిసిపెంట్స్ కూడా మీరు చాట్ బాక్స్ వాడుకోవచ్చు. పార్టిసిపెంట్స్ చాట్ బాక్స్ వాడుకోవచ్చు. స్టడీ టీమ్ పరలోక ధనం అంటే ఫలానా 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 అని ఏమైనా మాట్లాడతారా?
సర్ప్రైజ్ సార్.
ఎస్ అమ్మా.
భూ సంబంధమైనటువంటి ధనం అంటే సార్ అది కేవలం నిత్యావసరాలకు మాత్రమే ఉపయోగపడుతుంది సార్. అది కేవలం దాని మీద ఆధారపడితే దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాం. కానీ నిత్యత్వంలో అంటే దేవుని పని నిమిత్తం ఆయన రాజ్య నిమిత్తము మనం చేసేటువంటి ఖర్చు పెట్టేటువంటి ప్రతీది కూడా పరలోకంలో మరి దేవుడు మనకు దీవెనగా అని గ్రహిస్తాడు. అది నిత్యత్వంలో అయితే మనం పొందుకుంటాము సార్. దానికి దీనికి అంటే కంపేర్ చేసినట్లయితే ఈ లోకంలో ధనం నాశనం అయిపోద్ది, అది ఎప్పటికీ శాశ్వతమైనది కాదు. కానీ పరలోకంలో మనం కూర్చుకునే ధనం నిత్యత్వంలో శాశ్వతంగా మరి యుగాలు మనం అనుభవించడానికి దోహదపడుతుంది సార్. ప్రైజ్ లాడ్ సార్.
నిత్యత్వంలో ధనం అంటే నువ్వేమనుకుంటున్నావు? అది ప్రశ్న.
నిత్యత్వంలో ధనము అంటే దేవుడిచ్చే దీవెననే అనుకోవాలి సార్.
దేవుడిచ్చే దీవెనలు, దేవుడిచ్చే బహుమానాలు అని రమేష్ అన్నాడు. తర్వాత దయా మ్యాథ్యూస్ దేవుడిచ్చే దీవెనలు ఆశీర్వాదాలు అన్నారు. మిగతా మాట్లాడండి. చాలా చక్కగా చాట్ బాక్స్ లో మెంబర్స్ రెస్పాండ్ అవుతున్నారు. బాగున్నాయి, మీ రెస్పాన్స్ కూడా బాగుంది. ప్రసాద్ అన్న
సార్, 21వ వచన ప్రకారం ఇక్కడ నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును అంటున్నాడు. కాబట్టి మనం భూమి మీద ఉండి పరలోకములో సంపాదించుకునే ధనము నిత్యత్వములో ఎప్పుడు మనతో ఉంటుంది. మనం అక్కడ దాన్ని బట్టి మనం అక్కడ గౌరవించబడతాము, అక్కడ హెచ్చించబడతాము, అక్కడ దేవుని చేత మనం బలా నమ్మకమైన మంచి దాసుడని పిలువబడతాం సార్. అక్కడ ఆస్తి, మన ఆస్తి పరలోకములో నిత్యత్వములో యుగ యుగాలు మనతో ఉంటుంది, మనం అక్కడ ఉంటామని. ఇక్కడ 21 వచ్చిన ప్రకారం నేను పరలోక ధనం అంటే దేవుని రాజ్యములో మనకుండే ఆ మెప్పు, ఆ ఘనత అని నేను అనుకుంటున్నాను.
ప్రసాద్ అని చెప్పిన మాట బాగుంది.
అన్నా, పరలోక ధనం అంటే అది నశించిపోనిది, తుప్పు పట్టనిది, నిత్య జీవం ఇచ్చేదని అనుకుంటున్నా.
బాగుంది, అక్కడ నశించిపోదు, తుప్పు పట్టదు, నిత్యము ఉంటది అని అక్కడున్న వాక్యంలోంచే తను మాట్లాడుతుంది అనసూయ. బాగుంది. తర్వాత ఈ చాట్ బాక్స్ లో ఏమంటున్నారంటే, విజయచంద్ర అంటాడు, రమేష్ ఏగా చెప్పినట్టుగానే పరలోకంలో ధనం అంటే మనకు దొరికే ప్రతిఫలం అని తీసుకోవచ్చు. అనిల్ చాలా చక్కగా 1 తిమోతి 6:19 వచ్చేసి సత్క్రియలు అను ధనం, సత్క్రియలు అను ధనం అని రాయబడింది కాబట్టి మన క్రియలే అక్కడ ధనంగా మూట కట్టబడతాయి అని మాట్లాడుతున్నాడు. ఈ మాట చాలా బాగా మాట్లాడారు. భూలోకంలో ధనం మనం కూడబెట్టుకుంటే కలుగుతుంది, పరలోకంలో ధనం మనం ఖర్చు పెడితే, ఇతరుల కొరకు ఆత్మల సంపాదన కోసం ఖర్చు పెడితే కలుగుతుంది. ఇది దాచుకుంటే కలిగేది, అది ఖర్చు పెడితే కలిగేది. ఈ మాట కూడా మాట్లాడారు స్వరూప. ఓడియో పదే అంటుంది, బాగుంది. రవి ఇలా అంటాడు, సుఖంగా బతకడానికి సంపాదించే ప్రతిదీ భూలోక ధనం, పరలోక రాజ్యం కొరకు పడే ప్రతి ప్రయాస పరలోకంలో ధనం. సుఖాలు ఇక్కడ ధనంగా, ప్రయాస అక్కడ ధనంగా మాట్లాడుతున్నాడు తాను. సుసన్న అదే కోట్ చేస్తుంది, పరలోకంలో పాతగలని సంచులు అక్షయ ధనము అని లూకా 12:33 సేమ్ ప్యాసేజ్. నిత్తుప్పు పట్టదు, చిమ్మటి కొట్టదు, నిత్యము ఉంటది అన్న ఎక్కడ చూసాము, దాన్ని తను లూకా నుంచి కోట్ చేసి మాట్లాడుతుంది. సందీప్ అంటాడు, సుఖంగా ఉండకూడదు అని ఎక్కడుంది సార్ అంటాడు. అబ్బాయికి సుఖాల మీద చాలా ఆశలు ఉన్నట్టున్నాయి. ఓకే, అంతే, అంతకుమించి ఇంకేం మాట్లాడతా లేదు. అందరు ఇలాగే మాట్లాడారు. ఈ 2 పాయింట్స్ తోటి ముందుకెళ్ళిపోదాము. ఇక్కడ నీకేమైనా శ్రీకాంత్, నీ ప్రశ్నకు సమాధానం వచ్చిందా?
లేదు సార్.
ఆ సంపత్ మాట్లాడండి. సుధాకర్ సుధాకర్ పెద్దపల్లి సేమ్ అదే బహుమతులు అని అంటున్నాడు. సంపత్ మాట్లాడండి బ్రదర్.
సార్ ప్రెజలర్ సార్
మాట్లాడు
సార్. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే సార్, ఇక్కడ ధనం లోకటువంటి ధనం వచ్చేసి టెంపరవరీ సార్ 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 పరలోక సంబంధమైనటువంటి ధనము శాశ్వతమైనది, పర్మనెంట్ సార్. అంటే మన ప్రభు చెప్పినట్టు, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతుకుడి అనేసి తెలివించిన ప్రకారము మనం కూడా అత్యాశ పోకుండా, వ్యర్థమైన వాటికి మనము తావివ్వకుండా, మన ప్రభు కొరకు ఎంతైతే శ్రమ పడతామో అంత ధనీలం సార్. అందరి బట్టి ఈ వాక్యం నాకు అర్థమైంది.
అట్లాగే బాగా చెప్పారు. ఈ శామ్యుయేల్ చిత్తూరు నుంచి ఏమంటాడంటే, కీర్తన 2:8 కోట్ చేసి, నన్ను అడుగుము జనములు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతుల వరకు సొత్తుగా ఇచ్చేదను అన్నాడు. కాబట్టి జనాలు, మనుషులు, ఇంకొకరు కోట్ చేశారు 127 కీర్తన 3 వచ్చిందని కోట్ చేసి, కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్థ్యం. సో పరలోక ధనం అంటే ఆత్మలు, మనుషులే పరలోక ధనం అని కోట్ చేస్తున్నారు. ఈ ఆలోచన కూడా బాగుంది
సార్. ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా సార్.
నువ్వే ప్రశ్న అడిగావు కాబట్టి నువ్వు ఎంతవరకు సాటిస్ఫై అయ్యావు, ఇంకేమైనా చెప్పేది ఉంటే చెప్తే వేరే ప్రశ్నకి వెళ్తాం.
అంటే మనం బయట దాని గురించి ఆలోచించడం కంటే మన బైబిల్ స్టడీలో మనం పెట్టుకున్న నిబంధనలు బట్టి ఇక్కడ ధనము కూర్చుకొనవద్దు అన్నాడు కదా సార్, అక్కడ ధనము కూర్చుకొనండి అన్నాడు సార్. ఇక్కడ ధనాన్ని తీసి పక్కన పెడితే కూర్చుకొనవద్దు, కూర్చుకొనండి. ఇక్కడ రెండు సార్, ధనం కావాలంటే పని చేయాలి. ఇక్కడ మనం లోకానుసారమైన పనులు చేస్తే లోకానుసారమైన ధనాన్ని సంపాదించుకుంటాం. కూర్చుకోవడం అంటే దాచుకోవడం. అక్కడ పరలోక సంబంధమైన పరలోకంలో ధనం సంపాదించుకోవాలంటే ఇక్కడ నుండే సంపాదించుకోవాలి. అక్కడికి వెళ్ళి మనం అక్కడ పని చేయలేం. ఇక్కడ ఆ పని చేయాలంటే మనం పరలోక రాజ్యాన్ని ధనం పొందే పనులు భూమి మీద చేయాలి. మన పనులు విడిచిపెట్టి దేవుని పనులు మనం చేసినట్లయితే అక్కడ మనకి జీతం వస్తుంది కాబట్టి దాన్ని కూర్చుకోవాలి, దానికోసం పని చేయాలి అని చెప్తున్న సందర్భం అనిపించింది సార్. వందనాలు.
బాగుంది. నువ్వు సాటిస్ఫై అయ్యావా, నీ ప్రశ్నకు సమాధానం వచ్చింది అంటే వేరే ప్రశ్నకి వెళ్తావు. అది నేను అడిగేది.
ఎస్ సార్. వందనాలు సార్.
ఇంకొక రెండు చాలా చక్కగా పార్టిసిపెంట్స్ పెట్టారు. ఒకటి కర్నూలు టీచర్ సహవాసం నుంచి వనజారావు కుమార్ గారు, మొదటి పేతురు 1:4 కోట్ చేసి, అక్షయమైనది నిర్మలమైనది వాడభారిన స్వాస్థ్యం మనకి కలుగుతుంది అని ఆ వాక్యాన్ని కోట్ చేశారు. తర్వాత రిప్కా అంటది లూకా 16:9 కోట్ చేసి, అన్యాయపు సిరి వల్ల మీకు స్నేహితులను సంపాదించుకోండి. నర్సయ్య గారిని అన్మ్యూట్ చేయండి, ఇది ఎవరు ఆపరేట్ చేస్తున్నారు చూడండి, మధ్యలో అన్మ్యూట్ అవుతే మెసేజ్ చూసుకోండి. అన్యాయపు సిరి వల్ల మనుషులు సంపాదించండి. తర్వాత నాగలక్ష్మి గారు ఫిలిప్పి 4:1 నుంచి, నా ఆనందము నా అతిశయం కిరీటం మీరే అని అన్న మాట కూడా కోట్ చేశారు. బాగుంది. తను ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేసాడు కాబట్టి నాకు అర్థమైందని ఇలా సమర్పించుకోవచ్చు. పరలోకంలో
20 చిమ్మిటైనా తుప్పైనా పట్టదని క్లియర్ గా ఉంది సార్. ఇది అక్షయ ఆహారం అని ఇక్కడే ఉంది. మనం దాన్ని వేరే దగ్గర తెచ్చుకోవసరం లేదు.
అక్షయ ధనం అని ఇక్కడే ఉంది. అది తుప్పు పట్టదు, చిమ్మిటి కొట్టదు, దొంగలు కన్నం వేరు, నిత్యము ఉంటుంది అన్నది ఉంది. అయితే ఏంటి ఆ నిత్యము ఉండేది అన్న మాట దగ్గర చాలా చక్కగా బహుమానాలు అన్నారు, మన ప్రయాస ప్రతిఫలం అన్నారు. తర్వాత పరలోకమే ధనం అని కూడా కోట్ చేశారు, ఆత్మలే ధనం అని కోట్ చేశారు. పరలోకంలో దేవుడే ధనం అని మనం ఈ ధనాన్ని అర్థం చేసుకోవచ్చు అన్నది నా భావన. ఇక మనం ముందుకు వెళ్ళొచ్చండి. ఈ ప్రశ్న మీద బానే మాట్లాడారు, ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. మధ్య వ్యత్యాసం మనం మాట్లాడుకున్నాం, వ్యత్యాసాలు అర్థమైంది. నర్సయ్య గారు, నర్సయ్య గారు,
అది నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. 19:28 పేతురు ఇట్లా అంటాడు సార్, ఇదిగో నేను సమస్తం విడిచిపెట్టిన మేము మాకేం దొరుకుతానని అడుగుతాడు సార్.
ముందు సమాధానం చెప్పేసి మాకు అవసరమైతే అప్పుడు మంత్ అయ్యా లేకపోతే మార్పు తర్వాత ఎందుకు ముందు ఏం చెప్పడమో చెప్పేయండి.
రాదు సార్, అక్కడ పరలోకముల పునర్జన్మందు మీకు 12 గోత్రాలు తీర్చిస్తానని అక్కడ చెప్పింది కదా సార్, అలాంటి ధనం మన కొరకు ఉంటుందని నేను
చాలా చాలా బాగుంది. వందే ఆల్రెడీ మాట్లాడింది బహుమానాలు. అక్కడ మత్తయి 19 కూడా మీకు సింహాసనాలు ఉంటాయి, మీరు తీర్పు తీరుస్తారు, నిత్య జీవం కూడా ప్రస్తావించాడు అక్కడ ఆయన. ఇక మనకు అర్థమైంది భూలోక ధనానికి పరలోక ధనానికి వ్యత్యాసం అర్థమైంది. అది శాశ్వతమైంది, దాన్ని సంపాదించుకోవడానికి ఇక్కడ కష్టపడాలి, ఖర్చు పెట్టాలన్న విషయాలు చెప్పారు. అది శాశ్వతమైందంటే ఏ ఫామ్ లో ఉంటుంది అన్నా కాడ కొంతవరకు బహుమానాలు, పరలోకం, కిరీటాలు, సింహాసనము అవి మనకు అనిపిస్తున్నాయి. 2వ ప్రశ్న ఇక్కడే శ్రీకాంత్ అడిగిన దాంట్లో, ఈ తుప్పు తినివేయటం, చిమ్మట పట్టడం అంటే అప్పుడు కల్చర్ లో ఉండేది, ఇప్పుడు అలా లేదు కదా, ఇప్పుడు ఏమైనా దీన్ని ఎలా అర్థం చేసుకుంటే బాగా అర్థం అవుతుంది అని అడుగుతున్నాడు. ఇప్పుడు సెక్యూరిటీ వచ్చింది కదా, దొంగలు కన్న వేసి దొంగలు ఇచ్చుకుండా కూడా జాగ్రత్త పడొచ్చు కదా, దీని మీద ఏమైనా మాట్లాడతారా? కృపానందం సిఏ గారు పరలోక దానం అంటే ఎగ్జాంపుల్ చెప్పండి బ్రదర్ అని అంటున్నారు. అది చెప్పడానికి ప్రయత్నం చేసి పరలోక దానం అంటే కిరీటాలు, బహుమానాలు, సింహాసనాలు, ఆత్మలు, పరిశుద్ధులు, దేవుడు అని కొంత మేము చెప్పగలిగాం. ఆల్రెడీ అది ఆ ప్రయత్నం కూడా చేయడం జరిగింది సార్. చూడండి, మాట్లాడతారా? చిమ్మడి తినేయటం, తుప్పు తినేయటం, దొంగలు కన్న వేయటం, అది 2000 సంవత్సరాల క్రితం ఉందేమో, ఇప్పుడు లేదు కదా అలాంటి పరిస్థితి. అయినా ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఉందని అంటారా? దీని మీద మాట్లాడండి
సార్.
ఒక్కొక్క మాట్లాడండి. ముందు కొరువు ప్రసాద్ అని మాట్లాడండి, నరసయ్య గారు మాట్లాడండి, రమేష్ అయ్య గారు మాట్లాడండి, అందరూ మాట్లాడండి
సార్. సార్ ఇక్కడ చిమ్మట, తుప్పు, దొంగలు అనే దానికి నేనేమనుకుంటున్నానంటే, మనము సంపాదించినది మనము దేవుని కొరకు ఖర్చు చేయడానికి మన చేతిలో అవకాశం ఉంది. అలా చేయకుండా మనము దాచుకొని, ఒకవేళ వాక్యంలో ఉన్నట్లుగా మీరు ఒకటి సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనము అన్నట్టుగా మనం సంపాదించి ఆడబెట్టిపోతే, మనం చనిపోతే ఆ డబ్బును మన తర్వాత వచ్చే తరము వేస్ట్ చేస్తారు. వాళ్ళ సుఖాల కోసం, వాళ్ళ సంతోషాల కోసం ఖర్చు పెడతారు. కాబట్టి మనం ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే, మనం ఎంత చేయాలో అంత చేసి దేవుని రాజ్యము కట్టే విషయంలో మనం ప్రయాసపడాలి సార్. మన తర్వాత మనం సంపాదించే డబ్బు, ఆస్తులు ఇవన్నీ కూడా మనం కూడా పెట్టచ్చు, కానీ మన తర్వాత వచ్చేవారు దాన్ని దేవుని కొరకు పెడతారో లేదో మనకు తెలియదు. కాబట్టి మనం ఉన్నప్పుడే ఖర్చు పెట్టాలి అనేది నేను ఇక్కడ అర్థం చేస్తున్నా.
చెన్మట, తుప్పు, దొంగలు అంటే సరే, ప్రసాద్ అని మాట్లాడారు, కొంత బాగానే ఉంది. మిగతా వాళ్ళు మాట్లాడండి కొంచెం. మాకు మేము ఎలాంటి వాళ్ళం అంటే, ఎంత అర్థమయ్యే భాషలో, సాధారణ భాషలో మీరు ఆత్మీయ భాష, పరలోక భాష పక్కన పెట్టి మాట్లాడితే అంత బాగా మిగతా 600 మంది వచ్చి కూర్చున్నారు. మీరు ఏం మాట్లాడతారా విందామని, వాళ్ళకి అర్థమయ్యేలాగా సింపుల్ గా, షార్ట్ గా మీరు చెప్పగలిగితే బాగుంటది. మిగతా మాట్లాడండి.
ప్రసాద్ అన్న చెప్పినట్టుగా చిమ్మట, తుప్పు అంటే పిల్లలు అని అర్థమైంది సార్.
కొడుకులు, దొంగలు. ఇక్కడ చిమ్మట, తుప్పు అన్న మాట పాటు దొంగలు అని కూడా ఉంది. ఎవరు బాబు దొంగలు అంటే, కొడుకులు, అల్లుళ్ళు, కోడళ్ళు అని ప్రసాద్ అని అంటున్నాడు అని శ్రీకాంత్ అంటాడు. ఇదేదో బాగుంది. మిగతా మాట్లాడండి.
చిమ్మట, తుప్పు, దొంగలు అనేది ఇప్పుడు మనకి క్లారిటీగా అర్థం అవుతుంది అన్న. ఎంత సెక్యూరిటీ చేసుకున్నా సరే దొంగతనాలు అనేది జరుగుతూ ఉన్నాయి. అలాగే ఆ ధనం అనేది అక్కడ పెట్టుకున్నప్పుడు వస్త్రాలు అయినా సరే ధనంగా తీసుకోవచ్చు. అవి చిమ్మట పట్టేస్తే ఎంతకాలం ఉంచుకున్నా సరే, ఎంత భద్రంగా దాచుకున్నా సరే, ఎంత కాస్ట్లీ పెట్టుకున్నా సరే వస్త్రాలు ఖచ్చితంగా పాడైపోతాయి. అలాగే ఇవి కూడా ధనం నోట్లు కూడా, అవి కూడా తూపు పట్టడానికి, చెదల పట్టడానికి కూడా అవకాశం ఉంది. దాన్ని కూడా జరగవచ్చు. దొంగతనం ఎంత ఎంత సెక్యూరిటీ పెట్టుకున్నా సరే దొంగతనం జరగడానికి అవకాశం ఉంది. సో నశించిపోయి ఇవన్నీ కూడా దాని మీద ఆశ పెట్టుకోవద్దని ప్రభు చెప్తున్నాడు. ఇంకా మన పరలోకం కొరకు మనం చేసే పనులన్నీ కూడా మనకు చక్కగా చెప్పారు. దయ మనకి నిత్యత్వంలో మనకి స్థిరంగా ఉండే, కాబట్టి దాని మీద ఆశ పెట్టుకోవడమే. నాకు అర్థమైందన్నా.
థ్యాంక్ యూ. ఇప్పటికీ దొంగలు ఉన్నారు, ఇప్పటికీ దొంగతనాలు జరుగుతాయి, వీటి మీద ఆశ పెట్టుకోవద్దని కూడా తను చెప్తాడు రమేష్ గారు. బాగుంది. ఇంకేమైనా మాట్లాడతారా? చిమ్మట, తుప్పు, దొంగలు అంటే ఇప్పుడు దాకా మాకు తెలిసింది ఏంటంటే, కొడుకులు, అల్లుళ్ళు, కోడళ్ళు, మనవళ్ళు, వీళ్ళు దొంగలు, వీళ్ళు తింటారు అని ఒకటి అనుకున్నాం వాడుక భాషలో, అర్థమయ్యే భాషలో. ఇంకేమైనా చెప్తే చెప్పండి.
అన్న
ప్రయోజనాడన్నా
అన్న, యేసు ప్రభువున కాలంలో అనేక రోగాలను స్వస్థపరిచినాడు ప్రభువు.
ఖర్చు లేకుండా. ఇప్పుడైతే రోగాల కొరకు బాగుండాలని అనేకమైన ఖర్చులు చేస్తా ఉన్నారు అన్న, అనేక వ్యాధులు వస్తా ఉన్నాయి, అలా కూడా ఖర్చు అవుతుంది కదన్న.
ఓహో బాగుంది అమ్మ, చాలా బాగుంది. జబ్బులు ఈ చిమ్మట తుప్పు కింద, ఆ చిమ్మట డబ్బుకు పట్టకపోయినా నీకు పడుతుంది, తుప్పు డబ్బుకు పట్టకపోయినా నీకు పడుతుంది, అది పోవడానికి డబ్బు ఖర్చు పెట్టాలి. ఇది చాలా బాగుందమ్మ, థ్యాంక్ యూ. జబ్బులు ఆ పిల్లలు అట్లా బాగుంది. ఇంకేమైనా మాట్లాడితే మాట్లాడండి. చాలా మంది చాట్ బాక్స్ లో ఏమంటున్నారంటే సైబర్ క్రైమ్ ఎక్కువైందండి, మొత్తం ఆన్లైన్ లో ఉన్నదాన్ని లూటీ చేస్తున్నారు కదా, దొంగలు బాగా తెలివి మీరు పోయారు, ఇప్పటికీ దొంగతనాలు జరుగుతున్నాయి అని ఒకటి మాట్లాడారు, బాగుంది. తర్వాత ఇతర ద్వారా మోసపోతున్నాము, చీటింగ్ జరుగుతున్నాయి, ఆ మాట కూడా మాట్లాడుతున్నారు. సందీప్ యూత్ సహవాసం ఏమంటారంటే ఎంత ఖరీదైన వస్తువు అయినా కాలం గడిచే కొద్దీ రేటు పడిపోతూ ఉంటుంది, డిప్రిషియేట్ అవుతూ ఉంటుంది, విలువ తగ్గుతుంది. కాబట్టి చిమ్మట తుప్పు అన్నప్పుడు కంటికి మనకి తుప్పు పట్టినట్టు కనిపించకపోయినా కొన్నప్పుడున్న రేటు అమ్మేటప్పుడు రాదు, సంవత్సరాలు గడిచే కొద్దీ రేటు పడిపోతూ ఉంటుంది అని అంటాడు. చాలా బాగుంది. ఓకే సమాధానం వచ్చినట్టేనా శ్రీగా?
ఆలోచించారు
శ్రీకాంత్, సాటిస్ఫై అయ్యాడు కదా, ముందుకు వెళ్ళొచ్చు. ఎవరో అన్మ్యూట్ అయ్యారు మాట్లాడడానికి, నాకు పేరు డిస్ప్లే కాదు. ప్రసాద్ అన్న, ప్రసాద్ అన్న మాట్లాడండి.
చిమ్మెట తుప్పు అనే దానికి ఇంకొకటి కూడా మనం తీసుకోవచ్చు సార్. బట్టలు కూడా వేలకు వేలు పెట్టుకుని మడతలు పెట్టి పట్టు చీరలని అదని ఇదని పెడితే అవి ఒక నాలుగేళ్ళు ఐదేళ్ల తర్వాత తీస్తే చినిగిపోతాయి సార్. డబ్బులు వేస్ట్ అవుతున్నాయి కానీ అవి ఉపయోగపడట్లేదు. ఈ రోజులలో విస్తారమైన ఈ బట్టల వల్ల కూడా మనం ధనాన్ని పోగొట్టుకుంటున్నాం అనేది నా అభిప్రాయం. తగినంత కొనుక్కోవడం
మంచిది. మనం కొనుక్కుంటున్నాము, అవన్నీ కూడా ఆ తర్వాత పాడైపోతున్నాయి, లో క్వాలిటీ, మేబీ ఇలా అనొచ్చేమో. ఇక్కడ దొంగలు ఎవరంటే కల్తీగాలు, మాఫియా, వాళ్ళేమి ఏదో ఒకటి ఇస్తున్నారు కానీ అది డూప్లికేట్ అవుతుంది. కాబట్టి బిజినెస్ లో కూడా వ్యాపారస్తులు కూడా దొంగలు, వ్యాపారస్తులను కూడా దొంగల కేటగిరీలో తీసుకుంటే బాగుంటుందేమో, బాగా దోచుకుంటున్నారు. ఓకే ముందుకెళ్దాం మరి. మూడో ప్రశ్న, పరలోకంలో ధనం కూర్చుకోండి అన్నాడు కదా, ఎట్లా కూర్చుకోవాలి? దీని ఆల్రెడీ మీరు టచ్ చేశారు, ఒకరిద్దరు మాట్లాడితే మనం ముందుకెళ్ళిపోవచ్చు. ఏం చేస్తే పరలోకంలోకి ధనం ట్రాన్స్ఫర్ అవుతుంది, మీరు మాట్లాడతారా?
సార్ ఒక విషయం సార్, నేను దీని మీద మాట్లాడతాను.
ఎస్ సార్,
పరలోకము సంపాదించుకోవటమే మనకు ఒక వరం సార్. యేసు ప్రభు ద్వారా మనకిచ్చిన వరము, రక్షణ అనే వరము ద్వారా మనం పరలోకాన్ని సంపాదించుకున్నాము. రెండవది ఏంటంటే, అంటే భూమి మీద మనకు ఉద్యోగాన్ని సంపాదించుకున్నట్టుగా పరలోకమును మనం సంపాదించుకుంటున్నాం. భూమి మీద ఉద్యోగమును మనం చేసిన దాన్ని బట్టి మనకు ప్రమోషన్స్ ఎలా ఉంటాయో.
ప్రసాద్ అన్న, మీ అందరూ ప్రసంగికులు, వక్తలు, అద్భుతమైన వక్తలు. బైబిల్ స్టడీ రూల్స్ ఏంటంటే ప్రసంగాల్లోకి వెళ్ళొద్దు, మీరు పాయింట్ చెప్పండి, క్యాజువల్ గా మాట్లాడండి, బాగుంటది. పాయింట్ చెప్పండి, చెప్పండి పరలోకంలో ధనం గుర్చుకోవడం అని ఇలా చెయ్యాలి అంతే. ఒక్క నిమిషం ఆగమ్మా, ఆయన ఏమని చెప్పడం ట్రై చేస్తాడని చూద్దాం.
సార్ పరలోకము సంపాదించుకోవటం ఒక ఎత్తు అయితే, పరలోకములో ధనాన్ని సంపాదించుకోవటం అనేది మనం చేసే పనులను బట్టి ప్రమోషన్ గాని భావిస్తున్నా సార్. అదనంగా పరలోకంలో మనం అదనంగా పొందుకునేది ఇది అని నేను అనుకుంటున్నా.
ఒకసారి ప్రశ్న రిపీట్ చేయండి ప్రసాద్, నేనేం ప్రశ్న అడిగాను చెప్పండి.
పరలోక ధనము అన్నారు కదా సార్,
పరలోక ధనము అన్నది మాత్రం మీకు అనిపించింది. నా ప్రశ్న అది కాదు, పరలోకంలో ధనం కూర్చుకోవాలంటే ఏం చేయాలి? మీరు ఒకటో అంతస్తు, రెండో అంతస్తు, లేకపోతే ఇవన్నీ ప్రశ్న మీద మాట్లాడితే వినే వాళ్ళకి ఏమైనా క్లారిటీ వస్తుంది. నేను నా రిక్వెస్ట్ అది, ప్రశ్న మీదే మాట్లాడు, మనసు ఏం మాట్లాడమ్మా.
అన్న ప్రియులాడన్న, పరలోకంలో ధనం సంపాదించుకోవాలంటే అనేకల ఆత్మల భారం కలిగి ఉండి అనేకంలో దేవుని వైపు మళ్లించి విశ్వాసం మళ్లించేటట్లు భూలోకంలో పనిచేస్తే పరలోకంలో ధనం సమకూర్చుకుని వారంగా ఉంటామని నాకు అర్థమైంది.
ఓకే, పరలోకంలో ధనం కూర్చుకోవాలంటే మనుషులు రక్షణలోకి నడిపించాలి అని అంటుంది అనసూయ. ఏమైనా వాక్యాన్ని కోట్ చేస్తావమ్మా, నీ వాదనకు లేకపోతే నీ సమాధానానికి బలం చేయకపోవచ్చు. ఏమైనా వాక్యాన్ని కోట్ చేయగలిగితే ఇప్పుడు బాగుంటుంది సాయి. మీద వాళ్ళు మాట్లాడతారా
అన్న, శిష్యులకు సమస్త జనులను శిష్యులుగా చేయడే అని అన్నారు కదన్న, సర్వసృష్టికి వెళ్ళి
అక్కడ ధనం తీసుకోవడం అన్న మాట కూడా ఉందమ్మా. నువ్వు కోట్ చేస్తున్న గ్రేట్ కమిషన్ లో
అలా లేదన్న.
నేను అనేది అది మీ ఆన్సర్ కి కనెక్ట్ చేయమన్నప్పుడు బైబిల్ బేస్ ఏమైనా ఉండాలి. అందుకే మీరు చెప్పేటప్పుడు బైబిల్ బేస్ అడుగుతాం కాబట్టి అలాగే చెప్పడానికి ఏమన్నా ఉంటే అలా మాట్లాడడానికి ట్రై చేయండి. పరలోకంలో ధనం కూర్చుకోవాలంటే ఏం చేయాలి ప్రశ్న అది. ఇమానియల్,
పరలోకంలో ధనం సంపాదించడం విషయంలో దాన ధర్మాలు చేయడం ఒక లోకసువార్త 12 అధ్యాయంలో యవనస్తులైన పరిస్థితి.
దాన ధర్మాలు చేస్తే పరలోకంలో ధనం కూర్చుకోగలుగుతాము అని ఇమానేలు అంటాడు. లోకసువార్త 12 కోట్ చేసావు, 12 ఏ వచ్చినావు? ఓకే, వచనం కూడా కోట్ చేస్తావా
సార్? వచనం 33 సార్.
యా 33 చాలా రిలెవెంట్ వర్స్, చదువుతావా నాగే?
చదువుతాం సార్.
చదువుతావారు మాట్లాడచ్చు.
మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయడి, పాత గెలిన చంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకునడి, అక్కడికి దొంగ రాడు, చిమ్మట కొట్టడు.
కాబట్టి ధర్మం చేస్తే పరలోకంలో ధనం పోగవుతుంది అని వాక్యాన్ని కూడా కోట్ చేసి నాగే మాట్లాడాడు. బాగుంది. ఇంకొకరు ఎవరు అన్మ్యూట్ అయ్యారు
సార్? ప్రైజ్ సార్.
దయా మాథ్యూస్. ఎస్ అమ్మా.
సార్, పరలోకంలో ధనం కూర్చుకోవడం అంటే మనం లోకసువార్త 18 అధ్యాయం మనం చూస్తాం సార్. ఒక ఎవరు వచ్చి సద్బోధకుడు నిత్య జీవనకు వారసుడు అవ్వాలని నేనేం చేయాలన్నప్పుడు కూడా
నువ్వు సమాధానం చెప్పే, ఎక్కడ ఉంది అన్నప్పుడు అందులోకి ఎందుకే, నువ్వేమనుకుంటున్నావు చెప్పు ముందు.
సార్, ధనాన్ని అమ్మే అంటే మనకున్న దాన్ని సమస్తాన్ని ఈ లోకంలో ఏది కూడా మనం శాశ్వతంగా ఉండదు సార్. దాని వల్ల మనము ఆత్మల రక్షణ కొరకై దేవుని రాజ్యం కొరకు మేము ప్రయాసపడినట్లయితే ఖచ్చితంగా మనకు పరలోకంలో ఆ ధనం అనేది కూర్చబడుతుంది సార్.
దీన్ని వివరించమ్మా. ఇప్పుడు లోకా 18 అలా ఉందా?
ఆ లోకా 18 అధ్యాయంలో 18 వచనంలో ఉంటది సార్, యవ్వనుడు వచ్చి ప్రభువుని అడిగినప్పుడు అంటే నిత్య జీవనానికి మనం చేసేటువంటి ప్రతి పని కూడా నిత్య జీవంలోకి వెళ్ళాలనే కదా
సార్. మ్యూట్ లో పెట్టుకుని లోకా 18 ఫలానా వచనం అని ఏమైనా పిన్ పాయింట్ చేయగలిగితే బాగుంటది, లేకపోతే మేము దాన్ని తీసుకోవడం కష్టం అవుతుంది. అందుకని అడిగినప్పుడు
18:22 వచనం సార్.
చదువు అమ్మా. 18:22 చదువు.
యేసు, నీకింకా ఒకటి కొదవగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోక మందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పాను.
దానికి నువ్వు చెప్పిన సమాధానం ఏంటమ్మా? లోకా 18:22 నువ్వు బీదలకిమ్ము, అప్పుడు పరలోక మందుకు ధనము కలుగుతుంది అంటే నాగయ్య దాన ధర్మాలు చేయడం అన్నాడు. దాన ధర్మాలు కాదు, అది ఆత్మల సంపాదన అని నువ్వు అంటావు, కానీ అక్కడ ధర్మం అనే ఉంది కదా.
అవును సార్. ఇప్పుడు ధనము, ఇప్పుడు ఉన్న ధనాన్ని అమ్మి వేసినట్లయితే, పేదలకు ఇచ్చినట్లయితే దేవుని పరిచర్యలో పాలిభాగస్సులు అయినట్టే కదా సార్.
దాన ధర్మాలు కూడా ఆత్మల సంపాదన, దాన ధర్మాలు రెండు ఒకటే అని అనుకోవచ్చామా?
అలా అని కాదు సార్, అంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము ఆత్మలను రక్షించాలనేటువంటి ఉద్దేశంలో ఇది కూడా ఒక పనిగా మనం అనుకోవచ్చు కదా సార్. అంటే మనం చేసే క్రియ ద్వారా కూడా ప్రభు వైపు ఆకర్షించవచ్చు కదా అనేక మందిని అనేటువంటి ఉద్దేశం.
చాలా బాగుంది. దాన ధర్మాలు చేసి అక్కడ తాగిపోవడం కాదు, గ్రేట్ కమిషన్ వాళ్ళని రక్షణలోకి నడిపించడం కాబట్టి మన దాన ధర్మాలు రక్షణకి కారణమవుతే అది అక్కడ ఉన్న భావన అని చక్కగా మాట్లాడుతున్నారు. బాగుందమ్మా, దాన ధర్మాలు చేయటం రక్షణలోకి నడిపించటం పరలోక ధనానికి కారణమవుతాయి. బాగుంది. చాలా మంది చాట్ బాక్స్ లో మాట్లాడుతున్నారు, చాట్ బాక్స్ లో మీ సమాధానాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. చూడండి, ముందు స్టడీ టీం మాట్లాడడం అయిపోయాక క్లారిటీ
రాకపోతే సార్, నేను కూడా దాని సపోర్ట్ గా మత్తయి సువార్త 25:35-36 సార్, ఆకలి అన్న వారికి అన్నం పెట్టడము, తట్టు గల వారికి ఆహారం ఇవ్వడము, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వడము, రోగ రావడము, దేవుడు మెత్తు
మత్తయి సువార్త 25 కుడి వైపున ఉన్న వారిని చూసి మీరు చేశారు మనుషులకి ఇవన్నీ చేశారు కాబట్టి నాకు చేశారు, రండి స్వతంత్రించుకోండి రాజ్యాన్ని అన్నాడు. కాబట్టి దాన ధర్మాలు పరలోక రాజ్యానికి కారణం అవుతాయి. అయితే దాన ధర్మాలు మరి అన్యులు కూడా చేస్తారు కదా, వాళ్ళు కూడా పరలోకానికి వెళ్తారు అని తీసుకుందామా? మాట్లాడతారా దాన ధర్మాలు చేస్తారు, వాళ్ళు కూడా పరలోక ధనాన్ని పుచ్చుకుని పరలోకానికి వెళ్తారు అనుకుందామా?
లేదు సార్, అక్కడ రక్షణ లేదు. ఒకటి అన్యాయపు డబ్బు కూడా వాళ్ళు దాన ధర్మాలు చేస్తాను సార్, అలాంటి పరలోకంలో దానం ఇవ్వడు దేవుడు సార్.
అంటే ఈ మాట మనుషులకు దాన ధర్మాలు చేయటం రక్షణ రెండు ఒకటి కాదా?
ఫస్ట్ రక్షణ ఉంటేనే మనకి ఇవన్నీ చెల్లుబాటు అయితే సార్. తర్వాత ఏంటంటే వాళ్ళు దానం చేసేది అక్రమం చేసిన సొమ్మును కూడా లంచాలు తీసుకున్నది గాని అక్రమ సంపాదన గాని ఏదైనా అక్రమమైంది వాళ్ళు దానం చేస్తా ఉన్నారు సార్. అలాంటి
దేవుని అక్రమైంది దానం చేస్తారు, న్యాయంగా సంపాదించిందే దానం చేస్తారు. అయితే పరలోకం వెళ్ళరా?
లేదు సార్, నేను నా ద్వారా తప్ప ఎవరు తండ్రిగా చేరింది అన్నాడు సార్. లక్ష్యం లేని చేరరు సార్.
ఓకే, యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోకుండా ఒకవేళ దాన ధర్మాలు చేసినా అది పరలోక ధనంగా కన్వర్ట్ అవ్వదు అని అంటారు నరసయ్య గారు. చాలా క్లారిటీతో ఉంది, బాగుంది. ఏకీభవిస్తున్నారట. ఓకే, అనసూయ
ఇలా సిస్టర్ గారు చెప్పిన మాట కూడా అన్న ఇక్కడ ఉందన్న, యవనస్తుని గురించి యేసు నీవు పరిపూర్ణుడు అవట కోరిన ఎడల పోయి నీ ఆస్తి నమ్మి బీదలకేమో అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించమన్నాడు అన్న. దాన ధర్మాలు అనేక మంది చేస్తా ఉన్నారు గాని వెంబడించని వారుగా ఉన్నారు, ప్రభును అంగీకరించని వారు. ఆయన అనుసరించాలని అనుసరిస్తేనే అని ఉందన్న.
అలాగే అక్కడే నీ ధనము నమ్మి పేదలకిమ్ము, నువ్వు వచ్చి నన్ను వెంబడించు. ఏసైని వెంబడిస్తూ ఏసై చెప్పిన గ్రేట్ కమిషన్ లో భాగంగా మనుషులకు సహాయాలు చేస్తూ ధర్మాలు చేస్తూ వాళ్ళ రక్షణలోకి నడిపిస్తే మన ధనం పరలోకంలో కన్వర్ట్ అవుతుంది. స్టడీ టీమ్ నుంచి ఈ ఎవరైనా ఒకరు ఈ వాక్యం చదివితే బాగుంటుంది. ఇది ఆల్రెడీ కోట్ చేశారు ఎవరు, తిమోతి డిఎఫ్జే కమో నుంచి కోట్ చేశాడు. చాలా మంచి వాక్యం. లూకాసు వార్త 16:9 చదువుతారా? లూకా 16:9 చదువుతారా?
అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకునుడి, ఎందుకనగా ఆ సిరి మిమ్మను వదిలిపోవునప్పుడు వారి నిత్యమైన నివాసములలో మిమ్మల్ని చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను. అర్థమైంది సార్. అన్యాయపు సిరి వలన అంటే మనకు ఉన్నది మనం ఏదైనా అంటే సంపాదించుకున్న దానితో అంటే ఫ్రెండ్స్ అంటే స్నేహితులను సంపాదించుకోమని చెప్పారు సార్. అంటే ఒకవేళ మనకున్నటువంటి ఆస్తిపాస్తులు ఏవైనా కూడా పోయినప్పుడు కూడా మరి నిత్యత్వంలో అంటే వారి కొరకు మనం చేసాం కాబట్టి నిత్యత్వంలో మనం పొందుకుంటాం అనేటువంటి మాట మనం అర్థం చేసుకోవచ్చు సార్.
ఇంకొకరు ఎవరైనా మాట్లాడతారా లోక 16:9 మీద? లోక 16:9లో అన్యాయ చిరు వలన మీరు స్నేహితులను సంపాదించుకోండి, ధనం మిమ్మల్ని వదిలిపోతుంది, వారు నిత్యమైన నివాసంలో మిమ్మల్ని చేర్చుకుంటారు. దాని ఎందుకు చదివించానంటే ఆత్మను సంపాదిస్తే పరలోకంలో మనం ఉంటాము, ఆత్మల కోసం ఖర్చు పెట్టాలి. అన్యాయపు చిరు అంటే మళ్ళీ అక్రమ సంపాదన అని అనుకోవడానికి ఛాన్స్ ఉంది, కానీ అక్కడ పైన కానీ కింద కానీ ఎక్కడ మాట్లాడలేదు. చాలా ట్రాన్స్లేషన్ లో ఓల్డీ ట్రెజర్స్ అని రాయబడింది, భూ సంబంధమైన ధనం ధనాపేక్ష మనల్ని అన్యాయస్తులుగా మారుస్తుంది కాబట్టి దేనికోసం ఆ పదం తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు తెలియదు, కానీ ఏ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లోనైనా సరే ఓల్డీ ట్రెజర్ ఇహ సంబంధమైన ధనంతో మీరు మనుషులు సంపాదించుకోండి, పరలోక నిత్యత్వంలోకి వెళ్ళే వాళ్ళు సంపాదించండి అని అక్కడ ఆలోక 16:9 మాట్లాడుతున్నారు. సో ఏం చేయాలి అన్న మాట దగ్గర దాన ధర్మాలు చేయాలి, దాన ధర్మాలు మాత్రమేనా అంటే కాదు, ప్రభువుని వెంబడించాలి. ప్రభువుని వెంబడిస్తున్నాం కాబట్టి మనుషులు సంపాదించడానికి డబ్బులు ఖర్చు పెట్టాలి, అప్పుడు ఆ ధనానికి 100 రెట్లు పరలోకం సమకూడుతుంది అని ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం. రిలవెంట్ గా ఉంది, అర్థం కాకపోతే మనం మాట్లాడవచ్చు, కానీ అర్థమైంది అని అనుకుంటున్నాను. ముందుకెళ్దాం మరి, అంటే సమయం అయిపోయింది కాబట్టి ఇక్కడతో నేను ఆపేస్తున్నాను. రేపు ఇప్పుడు దాకా మనం ఏం చేసాము, కేవలం 2 వచనాల మీదే స్టడీ చేసాం, చాలా వచనాలు ఉన్నాయి, మీరు బాగా మాట్లాడుతున్నారు. రేపు కంప్లీట్ కాకపోతే కంటిన్యూ చేయొచ్చు, కానీ మనం పరిగెట్టాల్సిన పనే లేదు. అలాగని చెప్పి మీరు సిద్ధపడితే ఫాస్ట్గా అవుతుంది, ఫాస్ట్గా ముందుకెళ్ళడం సాధ్యం అవుతుంది. ఇక్కడతో నేను ఆపేస్తున్నాను. ఎవరైనా ఒకరు స్టడీ టీంలో నుంచి 8 మందిలో నుంచి ఒకరు స్తుతించండి, ఈ మాటలో అందరిలో ఫలించాలని ప్రార్థన చేయండి. సమయాన్ని మళ్ళా వాళ్ళకి అప్
చేద్దాం.
తీసుకోమ్మా.
మహాపరిశుద్ధమైన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన దివ్యమైన నామం బట్టి మీకు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన ప్రభా. ఈ దినము బైబిల్ స్టడీలో నాయన మీరు మాకు తోడయండి, అనేక మర్మములతో కూడిన వాక్యాలను నాయన మాకు తెలియచేస్తున్న విధానాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, పరలోక ధనము గురించి నాయన, భూమి ధనము గురించి నాయన మీరు క్లియర్ గా తెలియచేస్తూ వచ్చినారు, అందును బట్టి మీకు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దయగల తండ్రి, ప్రేమగల మా ప్రభా, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ విధంగా బైబిల్ స్టడీని పెట్టి నాయన ప్రభా మాట్లాడలేని వారిని మాట్లాడిపించడానికి నాయన మీరు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీకు కొందనాలు. ఎంతైనా గొప్ప దేవుడు నాయన, ఎస్ఎఫ్జేస్ ఆవాసంలో ఇలాంటి అవకాశాలను ఇప్పిస్తూ నాయన ప్రభా మరి తండ్రి మమ్మల్ని అనుదిన భక్తులు మాత్రమే కాకుండా నాయన ప్రభా వాక్యాల వివరణను నాయన మీద తెలుసుకునడానికి మీరు ఇచ్చిన కృపకై మీ స్తోత్రాలు చెల్లిస్తూ నాయన మీకే వందనాలు స్తోత్రాలు. ఇంకా మరి ప్రభా ముందున్న సమయాన్ని మీ చేతలకు అప్పచెప్తూ నాయన రేపటి దినాన్ని కూడా నాయన మేము సిద్ధపడి వచ్చుటలో నాయన ప్రభా సహాయం చేస్తామని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తూ ఈ కొద్ది నా స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామమున సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.